ఏకాగ్రత నిమగ్నత అను అంశముపై శిక్షణ తరగతులలో ఇచ్చిన ప్రసంగము.
ఆల్మోస్ట్ అందరి కేసులో కూడా నేను చూసింది ఏమిటంటే కాన్సన్ట్రేషన్ లేక ఏకాగ్రత లేదనే ఒక భావం వ్యక్తపెట్టడం జరిగింది. ఈ రామచంద్రుని యోగ సిద్ధాంతానికి ఇతరులకి ఫండమెంటల్ డిఫరెన్స్ ఇదే. సాధారణంగా ఒక మంత్రం ఇచ్చారనుకోండి, సింపుల్ తారక మంత్రమైన రామనామే పెట్టుకోండి, దాన్ని పలుమార్లు జపించడం వల్ల మనస్సు దానిపైననే ఆ భావం పైననే కుదురుతుందని మన యొక్క పెద్దలు మనకు చెప్పడం జరిగింది. మనం ఫాలో చేస్తూనే ఉంటాం. దానిలో ఉన్న నిజం ఏదైనా కానీ మన యొక్క గోల్ ఏదైతే అంతిమం గమ్యంగా మనం పెట్టుకున్నామో దాన్ని చేరడానికి దోహదపడుతుందా లేదా అనేది కూడా పరిశీలించుకోవాల్సి వస్తుంది. రామనామమైనా గాయత్రి మంత్రమైనా ఏదైనా కానీ ఆ మాటకు వస్తే ఏ జపమైనా కానీ దాన్ని భావాన్ని మనసులో పెట్టుకొని మనం ధ్యానం చేయడం అంటూ జరిగితే భావం పైన కానీ మన మనసు లగ్నమైతే ఆ జపానికి సార్థకత ఉంటుంది. లేదు చిలక మాదిరి మనం పలుకుతూనే ఉంటాం, దానివల్ల లాభం చేకూరుతుందని చెప్పడం కూడా జరిగింది కానీ కాదనేటటువంటి ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే అటువంటి అనుభవం నాకు లేదు కాబట్టి నేను వాళ్ళ గురించి ఏం చెప్పలేను. కానీ దానివల్ల జరిగేది ఏమిటంటే యాంత్రికమైన మనస్సు వస్తుందే కానీ కండిషన్డ్ మైండ్ వస్తుందే కానీ జపాన్ని కొద్ది రోజులు మానేసేస్తే తిరిగి అది ఆగిపోయే పరిస్థితి వస్తుంది. పురుషసూక్తమైన స్త్రీసూక్తమైన ఏదైనా కానీ మనం వల్ల వేసినంతకాలం అది జ్ఞాపకం ఉంటుంది. వల్లవేయడం మానేయడంతో కొద్ది రోజులు తిరిగి ఎప్పుడో ఇంకెవరో చదువుతుండగా వినడం తటస్థిస్తే ఇది కూడా మనకు ఒకప్పుడు వచ్చినట్టు ఉంది కదా అనిపిస్తుంది. అంతేగాని దాని భావం మన మనసులో ఉండదు. రామచంద్ర సిద్ధాంతంలో చాలా ముఖ్యమైన పాత్ర ఏమిటంటే మనస్సుది, మన మైండ్ బేసిక్లీ. ఆయన అనేది ఏమిటంటే మానవుని మైండ్ మనస్సు బుద్ధి ఇది మొదట్లో సృష్టి మొదట్లో జరిగిన ప్రక్రియ ఏదైతే ఉందో క్షోభం అన్ని సమస్థితిగా ఉన్నప్పుడు క్షోభం కలిగితే డిస్టర్బెన్స్ కలిగితే మేనిఫెస్టేషన్ అంటూ జరిగింది. ఈ బుద్ధి దానితో ఒక విధమైన సారూప్యం కలిగి ఉంది కాబట్టి మనసు లేక మేధస్సు రెండు కూడా నేను ఇప్పుడు ఉపయోగించేటప్పుడు మన యొక్క వేదాంత పరిభాషలో తేడా గమనించక ఉపయోగిస్తున్నాను. దీన్ని వేదాంత పరిభాషలో రెండింటికి తేడా ఉంది, మేధస్సు వేరే, బుద్ధి వేరే, మనస్సు వేరే. ఆ మాటకు వస్తే మనస్సు అహంకారము బుద్ధి ఈ మూడు కలిసి ఉంటాయి. ఆ బుద్ధి ఏదైతే ఉందో అది అంతిమముగా మనకు చేరబోయే గమ్యము సారూప్యత కలిగి ఉంది కాబట్టి దీనిని ఉపయోగించి మాత్రమే మనం మన గమ్యాన్ని చేరగలుగుతాము అనే ఒక ప్రతిపాదన దీంట్లో క్లియర్గా ఉంది. రామచంద్రుని సిద్ధాంతంలో అదే బేసిక్ ది కామన్నెస్ ఆఫ్ ది కాన్షియస్నెస్ వీ హ్యావ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఆఫ్ దాట్. దీన్నే ఇతరులు చెప్పేటప్పుడు ధర్మభూత జ్ఞానం అనే పదం ఉపయోగించి ధర్మభూత జ్ఞానం కామన్ ఫర్ గాడ్ యాజ్ వెల్ యాజ్ జీవ అని చెప్పడం జరిగింది. కాన్షియస్నెస్ ఈజ్ కామన్ ఫర్ బోత్ గాడ్ అండ్ మ్యాన్. అవేర్నెస్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ థింకింగ్ కెపాసిటీ. ది కింగ్లీ థింగ్ ఇన్ మ్యాన్ ఈజ్ థాట్. మనలో అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే భావనాశక్తి మనిషికి ఉన్నారు. అన్నిటికంటే గొప్ప శక్తి మన దగ్గర ఏదైతే ఉందో కింగ్లీ థింగ్ ఈజ్ మనలో ఉన్న రాజరిక పోకడలు కలిగిన ఒక శక్తి మన యొక్క భావని. భావన ద్వారానే మనం అల్టిమేట్గా చేరాలి. భావన ద్వారానే మనం చెడిపోయినామని మొదటి నుంచి కూడా అందరూ చెప్పడం జరిగింది. బుద్ధియే మనకు పోతి అది చెడిపేసిందని. నిజమే, బుద్ధి మాత్రమే సరిగా ఉపయోగించబడినప్పుడు మర్కటం అవుతుంది, సరిగా ఉపయోగించినప్పుడు ఇట్ విల్ హెల్ప్ అస్. ఇది మన యొక్క సిద్ధాంత ప్రతిపాదన. ఈ విషయం అవగాహన చేసుకుంటే మెడిటేషన్లో మనం కూర్చోవాలి, ధ్యానంలో కూర్చోవాలి అనుకున్నప్పుడు మన భావనలు ఎలా ఉండాలి అనేది నెక్స్ట్ వస్తుంది. డివైన్ లైట్ వితౌట్ లూమినాసిటీ అని నేను కూడా చెప్పాను. డివైన్ లైట్ అంటే దివ్య జ్యోతి లేక కాంతి, కానీ తేజస్సు లేనిది, అనూహ్యమైన విషయం. మనకి ఎప్పుడు ఏ లైట్ చూసినా ఎటువంటి జ్యోతి చూసినా మనకు కనపడేది ఏమిటంటే దాని యొక్క ప్రకాశం కనబడుతూనే ఉంటుంది, దాని యొక్క తేజస్సు కనబడుతూనే ఉంటుంది. ఎంతో కొంత ఎక్కువ తప్పు. కొంతమంది మీరు రాసుకున్న దాంట్లో ఏం రాశారంటే చిన్నది వెలుగు ఉందనుకున్నాను, దివ్య జ్యోతి ఉందనుకున్నాను, ఇట్లాగా రాయడం జరిగింది. అది మన యొక్క ఆలోచన తీరు అట్లా ఉంది కాబట్టి మనం అట్లా ఆలోచిస్తున్నాం. వెలుగు లేక ఒక కాంతిని, తేజస్సు లేక ఒక కాంతిని, లూమినాసిటీ లేని ఒక లైట్ని ఆలోచించాలంటే మనస్సుకి అది అతీతంగా అనిపిస్తుంది. అందుకే దాని గురించి మనం పెద్దగా పట్టించుకోనకుండా భౌతికంగా దానిని చూడాలనే ఒక తపన లేకుండా ధ్యానం చేసేటప్పుడు అది ఏది ఉందో అది నాకు తెలియనిది, అది కాంతి అని ఎందుకు అనుకుంటున్నానంటే అందరూ కాంతి అన్నారు కాబట్టి నేను కూడా కాంతి అనుకుంటున్నాను. సర్వ మతాల్లో కూడా కాంతి అనే మాట ఉపయోగించారు కాబట్టి, జ్యోతి అని ఉపయోగించారు కాబట్టి, లైట్ అని ఉపయోగించారు కాబట్టి నేను కూడా అట్లా అనుకుంటాను. కానీ అది ఏమిటో నాకు తెలియదు. దీంట్లో ఒక చిన్న చమత్కారం, అది ఏదో మీకు తెలిస్తే భగవంతుడి తత్వం మీకు ముందే తెలిసిపోయినట్టే. కానీ ఇది అందరూ చేసే తప్పే. మనం ఏదో మనం తెలుసు అనుకుంటాం, ముందు తెలుసు అనుకొని దాన్ని సాధించాలనుకుంటాం. మనకు తెలుసు దాన్ని సాధించాలి. తెలియనిది సాధించడం మనం ఇక్కడ, మనకు తెలియనిది మనం సాధిస్తున్నాం. తెలియనిది తెలుసునట్టు అంటావు, తెలుసుని భావంతో మొదలెట్టామంటే నువ్వు అది ఏది అనుకున్నావు అదే వస్తుంది. అది రామరూపమైనా కావచ్చు, లేకపోతే ఒక మంత్రాన్ని తిరిగి తిరిగి చెప్పడమైనా కావచ్చు. ఎందుకంటే మనసుని అట్లా మలుచుకున్నామనుకుడు మన అట్లా మనకు కనపడుతుంది, కనపడ చేస్తుంది. భావనాతీతమైనది మనం మన మాటలు చెప్పడానిది చెప్పలేనిది భగవంతుడు. మన మాటలతో చెప్పలేము, భావనకి అందడు. అందుకే అన్నీ నీవే అనంటే అన్నీ నీవే అని నేనే అంటాడు. ఏది నువ్వు కాదంటే ఏది నేను కాదంటాడు. అన్ని రూపాలు తనదే అని చెప్పినప్పుడు ఏ రూపం అతనిని మనం ఆపాదించలేము. కాకపోతే దీనికి ఒక విధమైన భ్రష్టత్వం జరిగాను. సహస్ర శీర్ష పురుషారణంతో మనం సహస్ర శీర్షాలు ఓ మనిషి తగిలించేసేసి నానా రకమైనవి అవన్నీ కలిసి ఉంటాయి అనుకుంటాము. అటువంటి బీభత్సకరమైన ఒక రూపాన్ని మీరు దేవుడిని ఊహించుకోవడంలో నాకు కాస్తంత, నిజంగా చెప్పాలంటే నాకు విధమైన ఆశ్చర్యమే కలుగుతుంది. ఇట్లా కూడా ఆలోచించగలుగుతారా ఒకదాని. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మన అందరూ కూడా భగవంతుని రూపాలి అనుకున్నప్పుడు మన తలకాయలన్నీ ఒకతరు ఒకటి పెట్టేసేస్తే దాన్ని ఎట్లా భావిస్తారు? దాన్ని ఆర్టిస్ట్ కూడా పాపం ఆ ఉద్దేశంతోనే చెప్పాడు, మీరు భావించలేరు కాబట్టి నేను పెట్టాను అంటాడు. వాడు కూడా దాన్ని వెనకాల చెప్తున్నాడు, సజెస్ట్ చేస్తున్నాడు. కానీ మనకి ఈ రూపాలే తిరిగి తిరిగి అనుకుంటాం. అది ఏమో తెలియకపోయినా అది ఉందని తెలుసు అనుకుంటాం. నీకు 1000 రూపాయలు ఒకసారి పెట్టేసేస్తా కాదు, నాకు ఆ మాటకు వస్తే రావణాసుడే అర్థం కాదు. 10 తలకాయలు పెట్టేస్తే వీడికి అంటే ఏ తలకాయకు వీడిది మనకు అర్థం కాదు కదా. 10 విధములుగా తన మనసును ఉపయోగించగలుగుతాడు, తన భావాన్ని ఉపయోగించగలుగుతాడు అనే మాట అనుకుంటే అది అర్థమైంది. కానీ 10 తలకాయలు పెట్టేస్తే వాడికి అది ఏది మనకు ఆ రావణ రూపం మనకు గ్రాహ్యమా, బుద్ధి గ్రాహ్యమా, మనసుకి మన మనసుకు అందుతుందా? అందదు కదా. వాడు 10 అందకపోతే 1000 ఎట్లా అందుతుంది? అంటే ఇది భావనకి అతీతము అనే దాన్ని మీకు దాంట్లో చెప్పారు వాడు. కానీ మన మనసు ఎట్లా పోయిందంటే ఆ ఫిజికల్ ఫారం ఏదో ఉందనుకొని భ్రమలో ప్రయత్నిస్తుంటాం మనం అట్లా కనబడాలని. అట్లా మీకు కనబడదు, కనబడే అవకాశం లేదు. బుద్ధికి అతీతమైన వస్తువు అది. అన్ని పెట్టేసి కాంట్రడిక్టరీ థింగ్స్ పెట్టేస్తే కనపడదు, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పెడితే అది ఎట్లా ఉంటాయి. కానీ ప్రయత్నం అయితే అట్లా జరుగుతూ ఉంటుంది. మనం ఏదో అనుకుంటాం భగవంతుడు ఇట్లా ఉండాలి అని అనుకుంటాం. మనం అనుకోవడానికి దోహదకారమైన పద్యాలు ఉన్నాయి, చిత్రాలు ఉన్నాయి మనకు. కానీ అవన్నీ వాటి వెనక ఆ కళా సృష్టి చేసిన వాడిది వాడు ఏం చెప్తున్నాడంటే ఇది కాంట్రడిక్టరీగా ఉందిరా అని మనం సజెస్ట్ చేస్తుంటే దాన్ని ఆ సజెషన్కి ఒప్పుకోక వాడు రాసిన గీతనో లేకపోతే వాడు రాసిన పద్యమో అది మనసులో పెట్టుకొని దానిపైనే మనం మైండ్ అంతా కూడా అప్లై చేసి కుదరక కాంప్లికేషన్లో పడిపోతుంటాం. దీనిలో ఒక టెక్నిక్ పెట్టారు ఈ జెన్ బుద్ధిజం వాడికి పోయేసరికి, వాడు ఆపోజిట్స్ పెట్టేశాడు. మీనింగ్లెస్ సెంటెన్సెస్ వస్తాయి, అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు రికన్సైల్, ఒక తాటికి ఇంకో తాటికి రికన్సైల్ చేయలేము. వాడు ఎందుకు పెట్టాడంటే దాని బిడ్డ భావనని గారి మైండ్ అప్లై చేస్తే యూ విల్ గెట్ ది ఇన్స్పిరేషన్ బిహైండ్ ఇట్, ఇది రెండూ కాదు నీకు తెలుస్తుంది అంటారు. దాన్నే మన వాళ్ళు ఇట్లా కాంట్రడిక్టరీ ఒపీనియన్స్ పెట్టి వీళ్ళు చేశారు. అంటే టెక్నిక్ ఒకటే, కానీ మనం ఇప్పుడు బస్టు పెట్టిన బుద్ధి ఎట్లా ఉందంటే అది ఏదైతే ఉందో చెప్తున్నాడో అది రెండూ నిజమనుకొని దాన్ని ప్రయత్నం చేసి అది కుదరక ఆలోచనలు మీకు డిస్టర్బెన్స్గా ఉంటాయని బాధపడుతూ ఉంటారు. దీన్ని దాటిపోవాలనుకుని మీరు కానీ ఒక నిర్ణయానికి వస్తే మీ మెడిటేషన్ చెడదు, ఎందుకంటే మీరు దానికి వెళ్ళిపోతారు. ఇమీడియట్లీ యూ విల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే కాంట్రడిక్టరీ థింగ్స్ పెట్టారో ఇది నా వల్ల కాదు నాయనా నీకు నీవే తెలపవలసింది అనే ఒక ఈల్డింగ్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. సాధకుడికి ఈల్డింగ్ యాటిట్యూడ్ రావాలంటే కాంట్రడిక్టరీ థింగ్స్ పెడితేనే వస్తుంది, లేకపోతే అంతవరకు తన అంతటి వాడు లేడనుకుంటాడు. తను ధ్యానం చేసి భగవంతుడిని పొందగలుగుతున్నాడు అంటే పొందగలుగుతాను అనే ఒక అహంకారంతో పని మొదలెడతాడు ఎవడైనా కానీ. మనందరూ కూడా అంతే, సాధన మొదలెట్టేటప్పుడు మహాహంకారంతోనే మొదలెడతాం. మనం ఏదో ధ్యానం చేసేస్తాం అల్టిమేట్గా వెళ్ళిపోతామని. కానీ ధ్యానం చేసేటప్పుడు ఇది ఆల్టర్నేటివ్స్ పడడం తోటే వ్యతిరేక భావాలు ఇవ్వడం తోటే మన వల్ల కాదు ఇదని విజ్ఞత ఉన్నవాడు ఒప్పుకొని ఇమీడియట్గా నీవే చెప్పాలట. అందుకని ది ఓన్లీ గాడ్ అండ్ పవర్ టు బ్రింగ్ మీ అప్ టు ద స్టేజ్ అని ఆ యాటిట్యూడ్ వస్తుంది. ఆ యాటిట్యూడ్ రావాలంటే ఇటువంటి స్థితిలో ఉండాలి. కానీ దాన్ని అండర్స్టాండ్ చేసుకోకుండా ఇది రాలేదని బాధపడడం మీ కొంతమంది వ్యక్తపరిచారు మీ యొక్క రైటింగ్స్లో. అంతవరకే నా యొక్క స్టేట్మెంట్. ఇప్పుడు ఈ సిస్టర్ గారు చెప్పినట్టు మీకు సిద్ధి సాయిబాబా అనుకుంటారు, సత్యసాయిబాబా అనుకుంటారు, లేకపోతే రాఘవేంద్ర స్వామి అంటారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుకుంటారు, కల్కి భగవాన్ అంటారు, ఇంకేనా 1000 ఉన్నాయి ఎవరైనా కానీ. వీళ్ళందరూ కూడా భగవతత్వమే అని కానీ మనసు మనసులో కానీ మీరు పెట్టుకుని కూర్చున్నారంటే ఆ వ్యతిరేక భావం మిమ్మల్ని పిచ్చిపెట్టిచ్చేస్తాం. దీంట్లో ఏది అని మీకు తెలియదు. విజ్ఞత ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇవన్నీ నిజమే కాబట్టి దీని వెనకలు పోతానంటాడు. విజ్ఞత లేనివాడు వీటిలో వీటి కొట్లాడి పెట్టుకుని తిరుగుతుంటాడు. ఒకరోజు ఇది ఒకరోజు ఇది, ఈరోజు లలిత సహస్రనామం చేస్తాను, రేపు లక్ష్మీ స్తోత్రం చేస్తాను, ఎల్లుండి అష్టోత్తరం చేస్తాను మొదలెడతాడు. రోజుకు ఇలా చేయాలని కూడా చెప్పిన గొప్పవారు ఉన్నారు, వాళ్ళ గురించి వాక్యాన్ని అందించడం వేస్ట్. ఏదైనా ఒకటి పట్టుకొని చేసి చేయాలి. సోమవారం ఒక వ్రతం, మంగళవారం ఒక వ్రతం, బుధవారం ఒక వ్రతం, బేస్తవారం ఒక వ్రతం, శుక్రవారం ఒక వ్రతం అంటే ఇంకా మరి ఇది ఏమన్నారో నాకు అర్థం కాదు. మీ యొక్క గమ్యం గురించి క్లారిటీ లేదు, మీకు ఏం కావాలో తెలియకుండా ఏది పడితే అది చేస్తామన్న అది బాగానే ఉంది. కొద్ది రోజులు జరగని కాస్తంత విజ్ఞత తర్వాత వస్తుంది. ఏది కూడా చెడ్డదని చెప్పవలసిన అవసరం లేదు ఆధ్యాత్మిక విషయంలో. ఒక్కొక్కటి ఒక సోపానం, ఈ సోపానంలో ఉండి బండి కలరాలు తిరిగి తర్వాత ఇది అర్థం లేదనుకోవడం నచ్చిపోతాం, ఇది అర్థం ఉందనుకోవడం దాంట్లో ఉంటాం. అర్థం లేదని అనిపించినా దాన్ని వెంటబడుతుంటాం కొద్ది రోజులు. అది ఎట్లా ఉంటుంది అంటే సాధారణంగా తాళం కప్ప ఉంటుంది, తాళం ఉంటుంది, తాళం పోయింది, కప్ప మాత్రం ఉంది, లాక్ చేసేసారు, తర్వాలి, మన దగ్గర ఉన్నది వేరే కీ, అసలు తాళం లేదు మన చేతిలో, సరే దాన్ని పెట్టి బేగం పెడితే పడం, అది రాదు. రాదని తెలుసు, తిరిగి ఇంకోసారి ప్రయత్నం, తిరిగి ఇంకోసారి ప్రయత్నం. ఇంత డబ్బులు నాలాంటి వాడు ఒకటి ప్రకాశం, నువ్వు చేసావు సరిలే నేను చేస్తాను చూపిస్తాను చెప్పి నేను ప్రయత్నం నాది, నాది కాలేదు, మూడో వాడు వస్తాడు. ఇదే అసలు కీ మన దగ్గర లేదు, బేగం మన దగ్గర లేదు. ఏదో చేతిలో ఉన్న దొరికింది కదా దీన్ని పెట్టుకుని తిప్పడం, ఏదో రాకపోతుంది ఆ ఫలితం అని. ఇట్లా ఉంటాయి మన ధ్యానాలు కూడా. ధ్యానం చేసేటప్పుడు బేసిక్గా మనకు అవగాహన గోల్ క్లారిటీ ఉంటే వీటికన్నిటికీ అతీతము అనే ఒక భావన రావాలి. అటువంటి భావనకి మీకు దోహదపడేది లైట్ వితౌట్ లుమినాసిటీ, మీకు దోహదపడేది అది. ఈ కంక్లూషన్ మీరు రావాలి, ఏ రోజుకైనా రావాల్సిందే. అది మనకు ఇంద్రియ గ్రాహ్యము కాదు అనే ఒక కంక్లూషన్కి సచ్చినట్టు రావాల్సింది. ఎవడైనా ధ్యానం చేసేవాడు భగవత్పరంగా ఆలోచించేవాడు తప్పకుండా రావాల్సిందే. దాన్ని అంత శ్రమపడి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా మొదట్లోనే చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు అంతవరకు మీ యొక్క సాధనకు సులువు ఈ కాన్సెప్ట్ అక్సెప్ట్ చేయడం తోటి మనకు అంతవరకు గెయిన్ సో మచ్ టైం. లేకపోతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అక్కడికే వస్తారు. సో ఈ యొక్క మెయిన్ పాయింట్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే, సాధన చేసేటప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు నాకు ఇది కనబడలేదని ఒక భావం, ఏది కనబడినా అది అది కరెక్ట్ కాదు కాబట్టి ఏది కనబడాల్సిన అవసరం లేదు. కనబడితే మీకు రాయాలని కూర్చుంటే రాసుకోండి, మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ కింద మీకు వచ్చేదేదో, కానీ మీరు ఏమి ఎక్స్పీరియన్స్ చేసినా అది భగవతత్వము కాదు. ఎక్స్పీరియన్స్ కాదు అది, అది ఇంపీరియన్స్. నిన్న కూడా ఒకసారి మాట చెప్పాను, మనం ఏమిటి ఎక్స్పీరియన్స్ చేస్తాం, మన మైండ్ దేనికి అలవాటు పడది? ఇంద్రియ జ్ఞానానికి అలవాటు పడ్డది. పుట్టినప్పటి నుంచి ఇంద్రియ జ్ఞానమే మనకు తెలుసు. పాప పుట్టడంతో మన చేయి తాగుతాం, తాగడంతో దానికి స్పర్శ జ్ఞానం అంటూ ఉంది అని తెలుస్తుంది. కొద్ది రోజుల తర్వాత కళ్ళు తెలుస్తుంది, తర్వాత నాకు నేను చూడగలుగుతాను, కళ్ళు దృష్టి, తర్వాత స్మెల్ చేస్తుంది, డిఫరెన్సియేషన్ ఆఫ్ స్మెల్స్ వస్తాయి, వినడం శబ్దం వినడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేర్చుకునేటప్పుడే మనము మన యొక్క జ్ఞానం ఎట్లా పెంపొందిందంటే, ఇంద్రియ విషయముల ఇంద్రియముల ద్వారానే మన జ్ఞానం పెరిగింది. అంటే మనం దానికి అలవాటు పడ్డాం మొదటి నుంచి. ఒకసారి ఇది రావడం తోటే తర్వాత ఇంద్రియ విషయాలు మన మనసులో పెట్టుకొని మన యొక్క కంపారిజన్స్ చేసాం. నిన్న అది వేడిగా ఉంది, ఈ రోజు కూడా వేడిగా ఉంది, ఈ వస్తువు వేడి అని ఒక జ్ఞానానికి వస్తాం. ఇది నిన్న ఎర్రగా ఉంది, ఈ రోజు కూడా ఎర్రగానే ఉంది, ఈ వస్తువు ఎర్రగానే ఉంటుంది, ఇది కాకి ఇది పిల్లి, ఇటువంటి జ్ఞానం ఎట్ట వచ్చిందంటే ఇంద్రియజన్య జ్ఞానమే. కానీ మనసు లోపల మనం బుద్ధి లోపల దాన్ని విశ్లేషించుకొని ఆ జ్ఞానాన్ని పెట్టుకున్నాం. అంటే ఇన్ఫరెన్స్ అనేది ఈజ్ బేస్డ్ ఆన్ సెన్సరీ పర్సెప్షన్. అటువంటి ఒక అలవాటు పడిన ఒక బుద్ధి పూర్తిగా భగవత్ విషయం పైన మనసు మళ్లించాలన్నప్పుడు సాధారణంగా సర్వసాధారణంగా సహజంగా ఎట్ట అనుకుంటుంది అంటే అది కూడా ఒక ఇంద్రియజన్య జ్ఞానం అని అనుకుంటుంది. ఇట్లా ఉంటుంది అని అనడం తోటే ఇది కూడా ఇంద్రియానికి సంబంధించిన ఉండాలి, లేకపోతే ఎట్ట అర్థమవుతుంది అనుకుంటుంది. ఇట్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఇట్సెల్ఫ్. అది ఎప్పుడైనా ఈ కాంట్రడిక్టరీ టర్మ్స్ పెట్టేసేసి ఇది నల్లగానూ ఉండను ఎర్రగానూ ఉండను అనడం తోటే, ఇది నల్లగా ఉండు ఎర్రగా ఉండడం అంటే అది అర్థం కాదు, అర్థం కాని విషయం. ఈ పరిస్థితిలో నల్లగా ఉంటుంది, ఈ పరిస్థితిలో ఎర్రగా ఉంటుంది అంటే ఒప్పుకుంటాం. ఇనుము సాధారణంగా నల్లగా ఉంటుంది, వేడి ఎక్కినప్పుడు ఎర్రగా ఉంటుంది, అర్థమైందండి. ఒకేసారి ఒకే స్థితిలో ఉంటూ ఎర్రగాను నల్లగాను ఉంటుందంటే మనకు అర్థం కాని విషయం. అటువంటిదే బ్రహ్మ పదార్థం, భగవత్ పదార్థం అటువంటిది. మన అందరం కూడా ఒకే సమయంలో ఆయనలో ఇవి ఉన్నాం, ఆయన మనకి మన ద్వారా ఎక్స్ప్రెస్ అవుతున్నాడు అంటే అది ఎట్లా వీలు పడుతుంది? ఇది ఇంద్రియ జ్ఞానం కాదు, ఇంద్రియాతీతమైన జ్ఞానం. అందుకనే వాళ్ళు ఏమి నా మనోవక్ గచ్చతి నా వాక్ నా విఘ్మో నా విధానేమో అనేసి ఏదైనా కానీ నువ్వు చెప్పు, ఎటువంటి ఇంద్రియాన్ని ఉపయోగించినా ఆ ఇంద్రియజన్యమైన జ్ఞానం కాదు, దానికంటే దాటి ఉంది అని చెప్పడం జరిగింది. అంటే బుద్ధి ఇప్పుడు ఎటు మాటలను మరల్చాలా? బేస్ వైపు మరల్చాలా. మేనిఫెస్టేషన్ వైపు మరల్చినప్పుడు ఏం కనబడుతుంది మీకు? ఇంద్రియజన్య జ్ఞానం కనబడుతుంది. ఇంద్రియ గ్రాహ్యమైన వస్తువులు ఉంటాయి మనకు, కానీ మనస్సు తనకు తనే మళ్లించుకొని భగవంతుని చూడడం మొదలెట్టినప్పుడు ఇవి అప్లై కావు పూర్తిగా. అది ఎక్స్పీరియన్స్ అనే మాటకి దూరమైన విషయం, మన అనుభవం. అనుభవం అనేది ఇంగ్లీష్లో చెప్పినప్పుడు మనకు కావాల్సింటే ఎక్స్పీరియన్స్ అని ఉపయోగిస్తాం, కానీ అది ఎక్స్పీరియన్స్ కాదు, అది ఇంపీరియన్స్ అనే పదం వరదాచారి గారు కాయం చేయాల్సి వచ్చింది. బట్ ఫస్ట్ టైం యూస్ అవర్డ్ ఇంపీరియన్స్, ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఇస్ ఇంటర్నల్. ఇది బయట కాదు, ఎక్స్ కాదు, ఇది ఇంపీరియన్స్. ఆ స్ట్రెస్ చేయడానికని ఆ యొక్క భావం పెరుగుతుంది. బుద్ధి పై పైన ఉన్న బుద్ధి వేరే, కింద ఉన్న బుద్ధి వేరే. నిన్న కూడా మాటల్లో చెప్పాను, ధీ వేరే బుద్ధి వేరే. ఎప్పుడైతే ధీకి మనం కానీ అలవాటు పడ్డామో, మన ఫీలింగ్స్కి అలవాటు పడ్డామో, అప్పుడు భగవతత్వం మనకు అర్థమవుతుంది. దానికి కేంద్రము మన యొక్క హార్టే. ఫీలింగ్ ఈజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. మన లాంగ్వేజ్ మన సంస్కృతం కూడా మన మన యొక్క ఇంద్రియ విషయంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ లాంగ్వేజ్ అయినా కానీ, ఎందుకంటే మనకు ఆది శబ్దాలు కూడా ఢమరుకుతోనే వచ్చినాయి. శివుని ఢమరుకు తెరిచే నీకు నీకు ఆది పదాలు కూడా, వర్డ్స్, శబ్దము, ఇవన్నీ కూడా నీకు శంకరుని దగ్గర నుంచి వచ్చింది మాట. శబ్దానికి శబ్దానికి పరిమితమైనది. దీనిలో ఒక ఒక అభ్యాసి రాయడం ఏంటి, ఓంకారం విన్నాను. ఓంకారం అనేది తిరిగి శబ్దగ్రాహ్యమే. శబ్దానికి పరిమితి అయినదే ఓంకారం. అలా కాకుండా శబ్దం కాకుండా దాని వెనకలు ఉన్న వైబ్రేషన్ ఉంటుందనుకోండి, నాదాన్ని పట్టుకునేవాడు వాడు నాదోపాసన చేస్తాడు. కానీ సరిగమ చెప్పిన వాళ్ళందరూ నాదోపాసన చెప్తే మనకు ఏం చెప్పలేక ఊడిపోవడం, కానీ మంచిది అది జరగని చెప్పాలి. అది నాదం కాదు, ఇది శబ్దమే. సంగీతం అనేది శబ్దం, సరిగమ పదనిస అనేది మనకు స్వరాలు, స్వరబద్ధమైనది సంగీతం. సంగీతానికి వెనకలు ఉన్నది నాదం, నాదాని వెనకలు ఉన్నది ఆ మూమెంట్, మన షోప్, ఏదైతే కదిలిస్తుందో. రాయి నీటిలో రాయి వేసినప్పుడు ఆ కదలిక ఉంటుంది సార్, ఆ కదలిక ఒడ్డు చేసినప్పుడు పెద్ద నాయిస్ చేస్తుంది అలల కింద. మొదట్లో ఉన్నప్పుడు శబ్దం ఉండదు, కానీ ఈ ఈ శబ్దాతీతమైన విషయం నుంచే ఈ శబ్దం వస్తుంది. ఇక్కడ అంతే పొజిషన్ మనకు. అటువంటి బేస్కి పోవాలనుకున్నప్పుడు మనం ఇటువంటి ఆలోచనలు పెట్టుకుంటే అది కుదరదు అన్నంత వరకే. ఇంత వ్యాఖ్యానం కూడా మీరు ఇది అర్థం చేసుకుంటే యూ విల్ అండర్స్టాండ్ ధ్యానం అంటే ఏమిటి. అటువంటి పరిస్థితుల్లో నిమగ్నత అనే పదం వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్ ఎట్లా వస్తుంది? వంట చేయాలి, వంట చేయాలని శ్రద్ధతో కాన్సన్ట్రేషన్తో, ఎంత ఉప్పు వేయాలో, ఎంత చింతపండు వేయాలో, ఎంత మిరపకాయలు పెట్టాలో అంతే పెట్టాలి. దానికి ఎక్కువ పెడితే ముచ్చండాలంగా తయారవుతుంటుంది. అంటే డీటెయిల్స్కి పోయేవి కాన్సన్ట్రేషన్ విషయాలు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేసే మాట్లాడాలి మీతో. ఒక విషయాన్ని తీసుకొని ఆ మనసులో దాన్ని విశ్లేషించుకొని ఇట్లా మాట్లాడితే వీళ్ళకి అర్థమవుతుందేమో అని ఒక ప్రయత్నం చేసి అట్లాగా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇవంతా కాన్సన్ట్రేషనే. ఇక్కడ కాన్సన్ట్రేషన్ తప్పడినప్పుడు ఏమవుతుంది, మాటల్లో పొల్లు వస్తుంది, చెప్పడం మీకు అర్థం కాదు, ఏదో చెప్తున్నాడు ఈయన అనేసి వెళ్ళిపోతాడు. సిమిలర్లీ మీరు ఏదైనా ఒక వస్తువు కొండ చేసినా లేకపోతే మన వెల్డింగ్ పని చేసినా కానీ ఏ పని చేసినా కానీ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ముఖ్యం. అంటే ఒక 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 పని చేయవలసినప్పుడు మనకు కావలసిన సిద్ధి కాన్సన్ట్రేషన్. దాని వెనకలు ఏం ఉండాలా? ఆ ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో దానిపైన మనకు ధ్యానం ఉండాలా. అంటే ధ్యానము ముందు ఉండి తర్వాత కాన్సన్ట్రేషన్ వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. కానీ మనకు చెప్పిందంత ఏమిటి, ముందు ఏకాగ్రత చేయి తర్వాత ధ్యానం వస్తుంది అని, ఇది ఉల్టా పడ్డది. అది ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ రామచంద్ర రాజయోగం. దట్స్ వై వీ సే యూ మెడిటేట్, డోంట్ కాన్సన్ట్రేట్. కాన్సన్ట్రేషన్ తర్వాత వస్తుంది అంటాం. ఎప్పుడైతే ఒక విషయం పైన మనస్సు నిమగ్నమై ఉంటుందో, ఇది అచీవ్ చేయాలని దానిపై నిమగ్నమై ఉంటుందో, తర్వాత దానికి కావాల్సిన ప్రక్రియ కాన్సన్ట్రేషన్ చేయాలనుకున్నాం. ఇక్కడ ఏమిటి, వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. మెడిటేషన్లో మనం చేసే క్రియ లేదు, ఇది క్రియాయోగం కాదు, ఇది ధ్యానయోగమే. క్రియాయోగంలో మీకు ఉన్నవి వేరియస్ ప్రక్రియలు ఉన్నాయి, ఈ ప్రక్రియలు చేయాలని ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ రావాలి. క్లీనింగ్ ప్రాసెస్ ఈవినింగ్ మనం సజెస్ట్ చేస్తారు, ఏదైతే సజెస్ట్ చేసి ఉందో అది క్రియ, ఇది ధ్యానం. ధ్యానం పీరియడ్లో మనం చేసేది ఏమిటి, మనం ఊరికే కూర్చుంటాం. ఊరికే కూర్చుని ఏమనుకుంటావు, ఏదైతే నాకు అర్థం కాదో, ఏది లైట్లెస్, లైట్ వితౌట్ లూమినాసిటీ, దానిపైన మనసు పెట్టి సజెషన్ ఇస్తాం. దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేవు, అది ఎందుకంటే చేతికి నీకు దొరకదు కాబట్టి. కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నప్పుడు అది ఆ విషయం మన చేతిలో ఉండాలి. ఒక వస్తువు ఉంటేనే దాన్ని కాన్సన్ట్రేట్ చేయగలుగుతా, దానిపైన రాయడం, మాట్లాడడం, చేయడం, ఏదైనా కానీ ఇంద్రియగ్రాహ్యమైన విషయం అయితేనే కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. కాన్సన్ట్రేషన్ బుద్ధికి సంబంధించినది, ధీకి సంబంధించింది ఎప్పుడు కూడా ఇట్లాగా ఉంటుంది. ఏమిటి, నాకు అర్థం కాని సబ్జెక్టు, నేను కూర్చున్నాను, ఎవరు కాపాడాలా, నువ్వే కాపాడాలా, నాకేం తెలుసు. ఆ ఈల్డింగ్ యాటిట్యూడ్తో మనం కూర్చోవడం అనేది ధ్యానం అవుతుంది. అప్పుడు మీకు ఎటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ వస్తుంది అంటే ఆలోచనలు ఉండవా, ఎందుకు ఉండవు, బుద్ధి దాని సంచారం దానికి ఉండనే ఉండే. మాట్లాడుతున్నప్పుడు కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాను కాబట్టి నాకు వేరే ఆలోచనలు రావు, ఇదే విషయం పైన ఉంటుంది మనస్సు. ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని కూర్చుంటాను కదా, కళ్ళు మూసుకుని ఏమనుకుంటాను, భగవంతుడి ఇష్టం ఆయన ఏం చేస్తాడు చేస్తాడు నాకు తెలియదు, డివైన్ లైట్ వితౌట్ లూమినాసిటీ అన్నారు అనుకో, చాలా సజెషన్ ఇస్తూ కూర్చుంటాను. ఫస్ట్ థింగ్ మనకేమనపడుతుంది, పక్కన ఎవడైనా నాయిస్ చేస్తే అది వినపడుతుంది, మన చుట్టూ ఉన్న కూర్చున్న వాళ్ళు ఏమైనా నాయిస్ చేస్తే అది వినపడుతుంది, రోడ్లో పోయేదంతా వినపడుతుంది. ఇప్పుడు వినపట్టలే, ఎందుకు మన మనస్సు బుద్ధితో పనిచేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ బుద్ధికి డల్ అయిపోవడం తోటి ఎప్పుడైతే ది అనే దానికి అప్పచెప్పుకున్నామో ఈ బుద్ధి అంతా పనిచేస్తూనే ఉంటుంది, అన్ని ఐడియాస్ వస్తుంటాయి, బయట నాయిస్ వస్తుంది, వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాడు, పైన ఎందుకు వాడు కొడుతున్నాడు, వాకెట్లో వాడు ఎవడు పోతున్నాడు, వాడు హార్న్ ఎందుకు కొడుతున్నాడు ఎన్నిసార్లు, కారణం లేకుండా వాడు పోలేడా, ఇది వాళ్ళకి వచ్చే ఐడియాస్ మినిమం. ఒకటి తగ్గినాడు, ఒకటి తుమ్మినాడు, వీడు మెడిటేషన్ వచ్చేటప్పుడు దాని తగ్గుతాడు ఏమిటి, వీడు ఒడిలో బాగాలేకపోతే ఇంట్లో పోతాడు ఎందుకు వచ్చినాడు అని. దీంట్లో సమాసంగా ఉంటుంది, మనం మనకు ఐడియాస్ చూస్తుంటే విచిత్రమైన భావాలు వస్తుంటాయి మనకు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనసు అటువంటి బుద్ధికి దానికి అలవాటు పడ్డది కాబట్టి అటు ఉంటుంది. అప్పుడు ఏమంటాడు బాబుజీ, దాని గురించి పట్టించుకోనవద్దు, పట్టించుకోకుండా ఎట్లా సార్ మైండ్ దానిపైన పోతుందంటే, బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ట్రోవర్ట్ బిహేవియర్ ఎక్స్పీరియన్స్కి అలవాటు పడ్డ బుద్ధి కాబట్టి ఆ దాని వెంట పరుగుతుంది, అదొక అలవాటు దానికి. ఆ శబ్దాలు మనం డిస్టర్బ్ చేయటం లేదు, మనం దానివల్ల డిస్టర్బ్ అవుతున్నాం అంటే మనం అటెన్షన్ ఇస్తున్నాం దానికి. దీనిలో ఒక తత్వం ఒకటి ఉంది, కాన్షియస్నెస్ అనేది మనకు చూడడం ప్రత్యక్ష జ్ఞానం ఎట్లా వస్తుంది, ఒక వస్తువు మన ఇంద్రియం పైన పడడం తోటి మనకు ఆ స్టిములస్ వచ్చి కన్సర్న్ ఆర్గానైజానికి పోయి ఆర్గానైజర్ రిసీవ్ చేసుకొని ఆ సెంటర్కి, బుద్ధి సెంటర్కి పోతే, మైండ్ సెంటర్కి సెరిబ్రంకి పోతే అది రియాక్ట్ అవుతుంది రెస్పాన్స్ కింద అనేది మన యొక్క సిద్ధాంతం ఫిజియాలజీలో చెప్పడం. కానీ మన వేదాంతంలో కొద్ది సిద్ధాంతాల్లో వాళ్ళు ఏమంటారంటే, మన మనసు దానిపైన పోనంత వరకు అది నిన్ను ఏమి చేయలేదు అంటారు. ధర్మభూత జ్ఞానం అనే దానికి మెయిన్ పాయింట్ అది. సెల్ఫ్ అవేర్నెస్ అనేదానికేమో ధర్మీభూత జ్ఞానం అన్నాడు. బయట ఈ వస్తువు ఉందని నేను తెలుసుకోవాలంటే నా మనసు దీనిపైన అప్లై కావాలి, ఇది నా పైన కంట్లో పడినంత మాత్రాన్ని ఏం కాదు బొమ్మంటాడు. ఒక శబ్దం విన్నంత మాత్రాన నాకు దాని గురించి నాకు అక్కర్లేదు, మా అటెన్షన్ దాని పక్క పోవాలి అంటే మన కాన్షియస్నెస్ దానిపైన ఫ్లో చేయాలంటాడు. ఇట్ హాస్ టు ఫ్లో అంటాడు, మన దగ్గర ఉన్నది దానికి వ్యాపించాలి, ఆ వ్యాపించినప్పుడు ఆ వస్తువు నీకు అర్థమవుతుంది, వ్యాపించినప్పుడు దాని గురించి నీకు అర్థం కాదంటాడు. ఐ ఆమ్ ప్రోన్ టు బిలీవ్ దట్ బికాస్ ఐ స్టూడెంట్ ఆఫ్ సైకాలజీ. మన అటెన్షన్ ఇచ్చినప్పుడే మనకి ఏదైనా కానీ వస్తుంది, కానీ అటెన్షన్ లేనప్పుడు మన మనసుకు రాదండి. మన మనసుకి అది ఇన్పుట్ ఉండొచ్చు కాక నాయిస్, ఒక టేప్ రికార్డర్లో పెట్టినప్పుడు అదన్నీ అన్ని నాయిస్ కనబడుతుంది. ఇది మన నాయిసే కాకుండా, నేను మాట్లాడే నాయిసే కాకుండా రోడ్లో పడిన నాయిస్ అంతా రికార్డ్ అవుతుంది. కానీ మీ మనసులో రికార్డు కావటం లేదు, ఎందుకు, మీ మనసు దానిపైన వ్యాపించట్లేదు కాబట్టి, మీ బుద్ధి దానిపైన వ్యాపించట్లేదు కాబట్టి. ఆ వ్యాపించడం అనేది జరుగుతుంది మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఈ వ్యాపించడం అనే అలవాటు దానికి ఉంది కాబట్టి, ఏమీ లేదు కాబట్టి దాన్ని వెతుకుతూ ఉంటుంది. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు ఒక వాల్ పెట్టి పెద్ద వాల్, దీనిలో ఏముంది చూడరా అన్నాడు. నీట్ వాల్ అని చెప్పేసి చూసుకోవచ్చు ఎవరైనా కానీ, ఆయన అడిగాడు కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వెతికి ఆ మూలలో నల్లగా ఉంది అన్నాడు. ఒరే బుద్ధిహీనుడా, అంత లైట్గా వైట్గా ఉంది కదా, ఆ నలుపు వెతుకులో ఎందుకు అన్నాడు. ఇది రామకృష్ణ పరమహంస చెప్పిన కథ. మన మనసు అటువంటిది, ఊరికే ఉన్నప్పుడు ఊరికే ఉన్న బుద్ధి పుట్టదు, అది ఏమిటి, వాడు బయట వాడు ఎందుకు నాయిస్ చేస్తాడు, ఇప్పుడు మాకు అక్కర్లే, మన పనిలో మనం ఉన్నప్పుడు అక్కర్లేదు. అది చదవమంటే వచ్చింది పిల్లగాలకి, పుస్తకం పెట్టుకుని చదువుకోవాలంటే వాడు రోడ్లో వాడు ఎందుకు పోతున్నాడు అంటాడు. వీళ్ళు మన యొక్క అటెన్షన్ ఎక్కడ పోతుందని అంటే, ఎప్పుడూ కూడా బుద్ధి మనం వ్యాపిస్తూ ఉంటుంది, వ్యాపించడం అనేదాన్ని మనం తగ్గించుకోవాలి. సో మెడిటేషన్ చేసేటప్పుడు ఎప్పుడైతే మీరు ఈ డివైన్ లైట్ వితౌట్ లూమినాసిటీ అనే భావనతో మనం కూర్చుంటాము, ఊరికే కూర్చోమంటాడు. ఊరికే కూర్చోవడం అంత కష్టమైన పని ఇంకేది లేదు. ఏదైనా చేయమంటే చేస్తూ ఊరుకోవచ్చు కానీ ఊరికే కూర్చోమంటే అది కాదు, అయ్యే పని కాదు. మా ప్రయత్నం అంతా అదే. కానీ అందుకని మీరేం చేస్తారు, నేను దీన్ని ట్రై చేశాను రాలేదంటారు. నేను ఎవరు ట్రై చేయమన్నారు మీరు చెప్పలేదు కదా. కానీ మీకు తప్పదు, మీ మనసు అట్ట పని చేపిస్తుంది. చెప్పడం రాయడం కరెక్టే, కనీసం అది నిజం చెప్పారు. నేను ఊరికే కూర్చున్నాను నాకు అలా ఉండిందని చెప్పకుండా ఆ మనసు ఇట్లా వెళ్ళబెడుతుంటే కాస్తంత మనం సత్యవాదులం. సత్యవాదంలో పోయినప్పుడు సత్యవాదులు ఉండాలి కదా, ఉన్నమాట చెప్పుకోవాలి కదా. చెప్పడం జరిగింది. కానీ నేను చెప్పడం ఏంటంటే, ఇటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఏదైతే మనం అడుగుతున్నామో అది కాన్సన్ట్రేషన్ వితౌట్ కాన్సన్ట్రేషన్, నాన్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ అనే పదాన్ని ఉపయోగిస్తాడు బాబుజీ. ఇది కాన్సన్ట్రేషన్ కాదు, ఇట్ ఇస్ బేసిక్లీ నాన్ కాన్సన్ట్రేషన్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటాడు. ప్రాణాహుతి ద్వారా మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏమిటంటే, అటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ ప్రాణాహుతి మనకు ఇవ్వబడుతున్నదో అది ఏం చేస్తుందంటే, ఇది ఒక బేస్కి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాం. మైండ్ కానీ మనము ఫ్రీగా వదిలేసేస్తే బేస్ ఒకటి ఉంది, సబ్స్ట్రాటం ప్రాణస్య ప్రాణ ఒకటి ఉంది, ఆ బేస్ ట్రై చేయడానికి కాంటాక్ట్ చేస్తుంది. కాంటాక్ట్ చేయడం తోటి ఏమవుతుంది, ఒక విధమైన నిమగ్నత కలుగుతుంది కానీ ఏకాగ్రత ఉండదు. ఈ సిద్ధాంతంలో మీకు కనబడేది ఏమిటంటే నిమగ్నత, ఏకాగ్రత కాదు. ఏకాగ్రతకు భిన్నంగా నిమగ్నత ఉంటుంది. అబ్సార్ప్షన్ అనే పదం ఇంగ్లీష్ పదానికి, నిమగ్నత తెలుగులో మేము పెట్టుకున్నాం. దానికి అబ్జార్బ్డ్ కండిషన్ ఉంటుంది. ఆ భావంలో మనం అబ్జర్వ్ అయినట్టు ఉంటుంది. ఈ బయట ఉన్న భావాలన్నీ కూడా మనకు ఏదో ముద్ర వేసినట్టు ఉన్నాయి. బయట ఉన్నవన్నీ కూడా మనకు ఇంద్రియజన్య జ్ఞానం మనకు ఉంది, కానీ అది ఏమిటో చెప్పలేని ఒక స్థితిలో ఉంటాం మనం. థాట్స్ వచ్చాయా, వచ్చాయి, ఏం వచ్చాయి తెలియస్తారు, ఏదో వచ్చాయి పోయినాయి. బయట ఉన్నవన్నీ మీకు వినపడిందా, వినపడిందండి. ఏమిటో ఏమిటో వినపడిందండి అంటే ఏమిటి, దానిపైన పట్టింపు లేని ఒక స్థితి అన్నమాట. ఈ స్థితి అలవాటు చేసుకోవడం అనేది ధ్యానంలో ప్రథమ సోపానం కింద మీరు లెక్కెట్టుకోవాలి. ఇవి అలాగే డెవలప్ అవుతూ వెళ్తుంది. సో కంట్రోల్ ఆఫ్ మైండ్ అనేసరికి ఇక్కడ మనం ఏం చేస్తున్నామనంటే, వ్యతిరేక భావన ఇచ్చి దాన్ని తొక్కించడం లేదు. సాధారణంగా ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా ఒక భావన మనకు చెడు భావన వస్తే మంచి భావన సజెస్ట్ చేసుకోండి, వ్యతిరేక భావన ఏదైతే మనకు వస్తుందో దానికి వ్యతిరేక భావన ఇచ్చి దాన్ని తగ్గించుకోండి అంటాడు పతంజలి యోగ సూత్రంలో కూడా. చెప్పిన ఒక పద్ధతి ఇది, ఏది వ్యతిరేక భావన అనేది చెప్తాడు. ఈయనేమంటాడు, అటువంటి పనులు చేయకండి, మైండ్కి అటువంటి పని పెట్టకండి, డోంట్ మేక్ ది మైండ్ యాక్టివ్. ఎందుకంటే ఎటు యాక్ట్ చేసినా కానీ అది ఇంద్రియజన్య జ్ఞానంకై వెళ్తుంది కాబట్టి దాన్ని వదిలేయండి, దాని మానాన్ని వదిలేయండి. ఈ అరగంట సేపు ముక్కాల గంట సేపు ఎప్పుడైతే కూర్చుంటారో దాని గురించి పట్టించుకోనకండి. దానికి ఏదైనా ఎక్సర్సైజ్ అంటూ మనం ఇస్తే తిరిగి దాని వెంట అది పడుతూనే ఉంటుంది. మార్నింగ్ ఆయన అడుగుతుండే విపసన్న మార్గం ఏమిటి సార్ అని. విపసన్న మార్గంలో మనకి ఏమిటి ఉంటుందంటే, ఒక థాట్ ఉంటుంది, మన థాట్స్ వస్తాయి, అది అందరికీ వస్తాయి, మీకు వస్తాయి, నాకు వస్తాయి, అందరికీ వస్తాయి. ఆ దానికి కారణమేమి, అది ఎందుకు వచ్చింది, ఎందుకు ఇప్పుడు వచ్చింది అనే దానిపైన విశ్లేషణ చేసుకుంటూ పోతే ఒక స్టేజ్ వచ్చేసరికి దానికి ఒక ఆది మూలం మనకు అర్థమవుతుంది కాబట్టి అది అర్థం కావడం తోటి వదిలేస్తామంటాడు. సో ఎవ్రీ థాట్ హ్యాస్ టు బి పర్సూడ్. మెడిటేషన్ అంటే ఎవ్రీ థాట్ హ్యాస్ టు బి పర్సూడ్, దాని వెంటబడాలి. ఇది ఒక పద్ధతి, వికసనలో ఒక పద్ధతి, వికసనలో చాలా పద్ధతులు ఉన్నాయి, ఇది ఒక పద్ధతి. ఎందుకంటానంటే అటువంటి ప్రక్రియల్లో అంతా కూడా బుద్ధికి పని చెబుతున్నారు మీరు, ధీకి పని చెప్పట్లేదు. గాయత్రి మంత్రంలో ఏదైతే మనకు చాలా ముఖ్యంగా చెప్పబడి ఉందో, ఏమిటి ధియో యోన ప్రచోదయాత్ అని చెప్పి, దీనివల్లనే నీకు పరతత్వం తెలుస్తుందని మనకు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు చెప్పినా కానీ మనం బుద్ధి విషయంగానే దాన్ని అన్వయించుకున్నాము కానీ ధీ విషయంగా అనుభవించుకోవడం జరగలేదు. అటువంటి ఒక అవకాశము ఇక్కడ మనకు ఈయన తెలియపరుస్తాడు అనమాట. ఇదిరా నాయన అనేసి, ధీ అంటే ఇది, అది బుద్ధి అని. ధీలో నువ్వు చేసేది ఏమీ లేదు, అనుకోవ, వినమ్రత, భగవంతునికి సరెండర్, ఇవి జరిగినప్పుడు ఆటోమేటిక్గా అటుపక్క మనసు వెళుతుంది మనకు. థీ అనేది మనల్ ఇట్ విల్ బి టేకింగ్ ఇన్ ది ప్రాపర్ పాత్. సో యాక్చువల్లీ ఈ సిస్టానికి అర్థం తెలుసుకుంటే మన గాయత్రి యొక్క విశ్లేషణ కనబడుతుంది. కానీ గాయత్రి అని చెప్పడం తోటే తిరిగి వచ్చే అవకాశం ఏమిటంటే దాన్ని చేసేదానికన్నిటికీ ఉన్న అనుష్ఠానం అంతా మనం చేస్తున్నామా, దానికి కావాల్సిన ప్రక్రియలు చేస్తున్నామా అనే ప్రశ్నలు వచ్చి దానిలో పడిపోతాం మనం. ఈయనేం చేశాడు, అవన్నీ నాకు అక్కర్లేదు, ఆయన ఎస్సెన్స్కి వెళ్ళు అంటాడు. దానికి ఛందస్సు ఉంది, దానికి మనకు పద్ధతి ఉంది. గాయత్రి ఉపాసన అనేది అంత చిన్న విషయం కాదు. సంధ్యోపాసన, గాయత్రి ఉపాసన రెండు చాలా టఫ్ సబ్జెక్ట్సే. నీళ్లు పోసిన వాళ్ళందరూ సంధ్య వచ్చినట్టు కాదు. మా చిన్నప్పుడు అనేవాడు నీళ్లు పోసేవాళ్ళని అడిగేవాడు మా మాదరు, అంటే అదేమాట సంధ్య, నీళ్లు పోసేస్తే అయిపోయిన మన పని అయిపోయినట్టు. కానీ అంత సులభమైన విషయం కాదు. అది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు, దాని జోలి మనం బోలేము, మోడర్న్ మైండ్కి వీలు పడదు. అందుకని వాట్ ఈస్ ది సింప్లెస్ట్ మెథడ్ అనుకుంటే ఈ మెథడ్ తీసుకొచ్చాడు. కానీ గాయత్రి చెబితే బాధపడిపోయి అందరూ తన తిరిగి పడిపోతారేమో అనేసి అది చెప్పకుండా దానిలో ఉన్న అసలు విషయాన్ని మాత్రం గ్రహించి మనకి ఇవ్వడం అంటూ జరిగింది. మూడు మెథడ్స్ మనకున్నాయి ఇక్కడ. ఒకటేమిటి, మైండ్ మస్ట్ కమ్ టు సమ్ సెటిల్డ్నెస్ రావాలి ఫస్ట్. అంటే ఔటర్ నాయిస్ మనకి ఏదైతే వినబడుతుందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ కమ్ టు అవుటర్ సైలెన్స్ రావాలి. అవుటర్ అంటే మన యొక్క భావనలు అవుటరే, బయట బయట నాయిస్ కాదు. బయట నాయిస్ మీరు తగ్గించలేదు, అది ఎట్లాగే ఉంటుంది. మీ పక్కింటి వాళ్ళు మ్యూజిక్ వినదలుచుకున్నప్పుడు వాళ్ళు హై పిచ్లో పెట్టాలనుకోండి, వాళ్ళు పెడుతూనే ఉంటారు, మీరు వద్దన్నా పెడతారు. మన మనసులో ఆ అవుటర్ నాయిస్ నుంచి అవుటర్ సైలెన్స్ కోసం దానికి దోహదపడేది ఈ మెడిటేషన్. ఏదైతే మన ధీకి మనం అప్పచెప్పేసేసుకొని గురువు గారికి మనం పూర్తిగా సరెండర్ అయిపోయి ఆవిడ కూర్చోవడం దాన్ని చేస్తుంది. ఎప్పుడైతే ఈ అవుటర్ సైలెన్స్ అనేది మనకు కలిగిందో దాన్ని శాలన ప్రక్రియ ద్వారా క్లీనింగ్ ప్రాసెస్ సాయంకాలం మనకు సజెస్ట్ చేస్తాడు ఈ సిస్టంలో. ఏమిటి, నిన్న నేను చెప్పాను, హింట్ చేశాను అనుకోండి, ఏదైతే సంస్కారాలు మనకు ఉన్నాయో అవన్నీ కూడా మన యొక్క భావన ప్రేరితాలే. ఏ సంస్కారమైనా కానీ మన ఉందంటే మన భావన ప్రేరితమే కానీ ఇతరత్ర ఎవరో మనకి ఇచ్చింది కాదు. మనం దాన్ని భావించి భావించి అది మన సొంతం అనుకొని ఇది నాది కాదు అనే భావనలన్నీ మనం పెంచుకొని, ఇది మంచిది ఇది చెడ్డది అనే భావన కూడా మనమే పెంచుకొని, ఇది చేస్తే మంచిది అది చేస్తే చెడ్డది అనే భావన కూడా మనం పెంచుకొని, మన యొక్క క్రియలను మనం లేకపోతే మన ప్రవర్తనని ఆ బేసిస్లో పెట్టుకున్నాం. అదే మన యొక్క సంస్కార పరం వస్తుంది. దాని వెనక ఉన్న విలాసి వదిలేసేయండి. ముందు నుంచి ఉందా, ఇప్పుడు వస్తుందా, ఇక మీద వచ్చేదా అనేదాన్ని వేరే వేరే భాషల్లో మనం చెప్పుకోవచ్చు. చేసుకున్నవాడు నీవు కాబట్టి నువ్వే దాన్ని వదిలించుకోవాలి. ఎట్లా వదిలించుకుంటావు? అక్కడ మనకు ఈ రిక్వైర్ ది హెల్ప్ ఆఫ్ ది గురువు అని, ఆఫ్ గాడు అని. ఇది ఏదో బుద్ధి లేదు, నేను తగిలించుకున్నానయ్యా, దీనికి పోతున్నాయి అని చెప్పేసి భావనతో నేను కూర్చున్నాను, నా సహాయపడు అని చెప్పేసి ఒక క్రియ ద్వారా అన్ని సంస్కారములు కూడా మన ద్వారా వెలుపలు వెళ్ళిపోతున్నాయనే ఒక భావన ద్వారా, ఒక క్రియ ద్వారా దాన్ని వదిలించుకుంటాం మనం. దీనివల్ల వచ్చే జరిగేది ఏమిటంటే అట్ ది ఎండ్ ఆఫ్ క్లీనింగ్ యూ విల్ ఫీల్ సర్టన్ అమౌంట్ ఆఫ్ లైట్నెస్. ఎందుకు వస్తుందంటే అవుటర్ సైలెన్స్ నుంచి ఇట్ హాజ్ మూవ్ టు ది ఇన్నర్ సైలెన్స్. యు ఆర్ మూవ్ మోర్ అండ్ మోర్ టువర్డ్స్ ఇన్నర్ సైలెన్స్. ప్రేయర్ అనేది నైట్ అయితే మనం బిఫోర్ గోయింగ్ టు బెడ్ చేయమంటాము. అక్కడ ఏమిటంటే పూర్తిగా వినమ్రతా భావంతో ఈ ఇన్నర్ సైలెన్స్ని వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ టు ది కంపెనీ ఆఫ్ గాడ్, కాన్షియస్ అవేర్నెస్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ గాడ్. ఈ మూడు ప్రక్రియలు మనం చేసుకుంటూ వస్తే మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి ముందుకు వెళ్తుంది. సో మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఏమో మార్నింగ్ కాన్సన్ట్రేషన్ ఉండదు, సాయంకాలం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఏమిటి, మన సంస్కారములన్నీ కూడా మన నుంచి తొలగిపోతున్నామన్న భావన పైన కాన్సన్ట్రేషన్ చేస్తాం. అంటే ఇది ఒక క్రియ. మార్నింగ్ మాత్రం కాన్సన్ట్రేషన్ లేదు. మార్నింగ్ మనం మెడిటేషన్ చేసేటప్పుడు వీఆర్ యీల్డింగ్, వీఆర్ అక్సెప్టింగ్. ఓ బౌల్ మనం ముందు పెట్టేసేసి అది నిలబడుతున్నాం అంతే, ఆ బౌల్ కూడా ఉండదు. సో ఇవి మీకు మనసులో దృఢంగా కలిగితే అప్పుడు మీకు మీ సందేహాలు ఉంటూ ఏ రాశారో అవి ఉండవు. లేని పక్షంలో మీకు అన్నీ వస్తాయి. నేను కృష్ణుని చదువుకున్నాను, కృష్ణుడు రాలేదు, రాముడు చదువుకున్నాను, రాముడు, నేను అనుకున్నట్టు లేదు. అనుకున్నట్టు ఎందుకు ఉంటుంది? అనుకున్నట్టు ఉండదు. అనుకున్నట్టు ఉందంటే దట్ మీన్స్ ఆల్రెడీ ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్, ఇది ఇట్లా ఉంటుందని. ముందే మనం భగవంతుడికి ఒక పరిమితులు నిర్ణయించి ఇట్లాగా ఉండాలా అంటాం ఆయన. అది కుదరిన విషయం, ఎందుకంటే భగవంతుడు ఒక పరిమితికి లోబడడు. మనం ఎంత చేసినా దాన్ని దాటిపోతుంటాడు. మనకి ఏదైతే అందుకనే మీకు పురుష సూక్తుల్లో వెళ్ళేటప్పటికి ఈ ప్రపంచమంతా గుణభవంతులు అంతా లెక్కెట్టేసుకొని అత్యతిష్ట దశాంగులం అంటాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత 10 అంగుళాలు బయట ఉన్నాయట. మరి ఎక్కడ ఉన్నాయి? ఏమో విశ్వం అంతా కలిపేసేసుకున్నట్ట, అంతా ఉన్నట్ట, ఈయనే ఉన్నట్ట. అంతా ఉన్న తర్వాత ఇంకా అత్యతిష్టత అంటాడు. అంటే ఏమిటి భావన చెప్తున్నాడు నీకు, ఏమిటి మన వల్ల మనకు అర్థమవుతుంది ఇంత భావన ఇంతకంటే కూడా ఎక్కువ ఉంటాడు రా అనట. బేసిక్గా అత్యతిష్ట దశాంగులం అనే మాటకి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన యొక్క అవగాహనకి కంటే కూడా చాలా దూరంగా ఉంటాడు ఆయన. అన్నీ కలుపుకున్నా కానీ ఇంకా కూడా బయట ఉంటాడు. అంటే మనకు భావన కుదరడం, అనుభవానికి మాత్రమే కుదురుతాడు. గాడ్ని మనం వీ కెన్ ఫీల్ ప్రెసెన్స్ ఆఫ్ మాస్టర్, వీ కెన్ ఫీల్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వీ కెనాట్ సీ హిమ్. ఎప్పుడైతే మీరు సీయింగ్ అనే మాట అయిపోయారో మీరు దాని ఇంద్రియానికి కట్టుబడి చేస్తారా కాబట్టి అది కుదరదు. అది మీ యొక్క సొంతగా మీ యొక్క అనుభవానికి మీరు వచ్చే నేను చెప్పేది నాకేం లేదు. వాళ్ళందరూ కలిసినారు, వాళ్ళు చూశారంటే చూశారు. కానీ అటువంటి ఒక దర్శనం మాత్రం చేత, భగవద్ దర్శనం మాత్రం చేత అంతిమ యాత్ర జరగలేదు అనే చెప్తాను నేను. మార్కండేయుడు కానీ ధ్రువుడు కానీ ఇతరత్ర 10-11 మంది భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళని మనం తీసుకున్నా, ఆ యొక్క సాక్షాత్కారం తరువాత 100 ఏళ్ళ తరపున వాళ్ళు రాజ్యం చేయడం జరిగింది, జీవించడం జరిగింది. సాధన అనే తిరిగి కొనసాగింది. సాధన అందరితో అంతం కాలేదు. ఒక దర్శన భాగ్యం చేత, రూపదర్శనం చేత వాళ్ళ యొక్క సాధన అంత కాలేదు. ఇది ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం. ఆ మాటకు వస్తే ఇప్పుడు రావణాసురుడు అంతటి వాడు చూసుకున్నప్పుడు ఏమవుతుంది? శివుణ్ణి కానీ బ్రహ్మను కానీ చూసిన మనుషులే, దర్శన భాగ్యం కలిగిన వాళ్ళే, కరెక్టే. అంత మాత్రం చేత వాళ్ళ ఆధ్యాత్మిక జ్ఞానం వాళ్ళకి పెంపొందిందా? అదేమి లేదు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి అది దోహదపడుతుంది. ఓ దర్శనం అనేది దోహదపడుతుంది. ఇటువంటి దర్శనం ఈ సంస్థలో మీకు ఉందా అని అడిగితే, ఇప్పుడు అటువంటి రూపదర్శనం కాకపోవచ్చు కానీ మీ యొక్క మెడిటేషన్ చేసేటప్పుడు ఒకరు ఇది రాశారు నాకు ఈరోజు సంతోషంగా ఉన్నది, దట్ దే ఫెల్ట్ ది డీప్ కామ్నెస్. కామ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? శాంతాకారం అనే ఒక డిజే, ఒక అడ్జెక్టివ్ ఈజ్ అప్లైడ్ ఓన్లీ టు గాడ్. నాకు శాంతాకారం అని చెప్పడం, మీకు శాంతాకారం అని చెప్పదు. శాంతాకారం అనే ఒక పర్టికులర్ అడ్జెక్టివ్ ఇది అప్లైడ్ ఓన్లీ టు గాడ్. అంటే మీకు కలిగిన అనుభూతి ఏమిటంటే, ఇటువంటి ఒక ప్రశాంతత లేక పీస్ ఆఫ్ మైండ్ ఏదైతే వచ్చిందో అది భగవత్ సమక్షంలో మాత్రమే జరుగుతుంది. అందుకనే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర మనం పోయినప్పుడు కూడా మనసు కాస్తంత మనం కుదుట పడ్డప్పుడు ఏమంటాము? ఇతని దగ్గర భగవంతుడు ఉన్నాడు, ఇది భగవద్వంశీ ఈయనలో ఉంది అంటాం మనం. అతను భగవంతుడు కాకపోవచ్చు కాక, భగవద్వంశ ఉందని మాట ఒప్పుకుంటాం మనం. ఆయన దగ్గర పోతే ప్రశాంతత ఉంటుంది, ఆడ పోయి కూర్చుంటాం రెండు సేపు. అది సమాధి ద్వారా చెప్పారు, లేకపోతే వ్యక్తుల ద్వారా చెప్పారు. ఇవి జరిగింది ఎందుకు జరిగిందంటే, ఆ క్వాలిటీ ఎక్కడ వస్తే అక్కడ మనకు భగవద్ దర్శనం కలిగింది. ఆ ఎక్స్పీరియన్స్ పట్టుకుని పైకి పోయినవాడు విజ్ఞత కలిగిన వాడు, ఆ ఎక్స్పీరియన్స్లోనే అంతమైపోయిన వాడు విజ్ఞత లేనివాడు. నాకు ఆ రోజు కామ్గా ఉందండి, అదే తిరిగి రావాలండి, అదే తిరిగి వస్తే వాడు కాదంటే అక్కడ ఆ చోటు నుంచి కదలలేదనమాట. ట్రైన్లో మీరు పోతుంటారు, ఒక దృశ్యాన్ని చూస్తారు, ఆ ట్రైన్ ఆగిపోయినప్పుడు అదే దృశ్యం చూస్తుంటారు. ట్రైన్ ముందు పోతూ ఉంటే అదే దృశ్యం కనపడదు, మీకు వెళ్ళిపోయి ఉంటుంది, ముందు వెళ్తారు. అంతకంటే మంచిగా కనపడచ్చు, చెడు కనపడచ్చు, కానీ యాత్రలో పోయేవాడు ముందడుగు పోతూనే ఉంటారు, ఆగడు. ఒకే అనుభవంగా మీకు తిరిగి తిరిగి రావాలని కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు స్తంభించిపోవాలని మీ కోరిక ఉందన్నమాట. మీకు స్తంభన అనేది సాధారణంగా జీవితంలో కుదరదు, స్తంభించిపోము మనం ఎవరు కూడా. ఏదో ఎదుగుతూనే ఉంటాం, కదులుతూనే ఉంటాం. సో ఒకే అనుభవాన్ని రెండోసారి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్స్పెక్ట్ చేసి ఏమవుతుందంటే, యూఆర్ ట్రయింగ్ టు రిస్ట్రిక్ట్ గాడ్. ఆ అనుభవం దాటి ఇంకో అనుభవానికి వెళ్ళిపోండి. అది బాగుంది సార్, ఇది బాగోలేదు సార్, అది బాగుంది కాబట్టి అటువంటిది ఇంకోసారి వస్తే, అంటే తిరిగి ఇంద్రియజన్య జ్ఞానమే. ఇంద్రియాతీతమైన దాన్ని ఎన్నోసార్లు అడగలేదు కదా, అది ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ మనకు కనబడదు. మీకు తల్లి తండ్రి ఎవరైనా కానీ మనకు ఏదో కొంత ఇచ్చినప్పుడు, ఏదో మిఠాయి ఇచ్చి ఉంటారు, లేకపోతే బట్టలు ఇచ్చి ఉంటారు, లేకపోతే మంచి మాట చెప్పి ఉంటారు, ఆ అనుభూతి తిరిగి తిరిగి కావాలనుకోకునేవాడు మూర్ఖుడు. మనం కోరుకోవాల్సింది ఏంటంటే, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కలకాలం ఉండాలి.
అది ఎట్లా దాన్ని వ్యక్తీకరిస్తారనేది ఆ తల్లిదండ్రులు చేయడం బెస్ట్. నిన్నైతే మిఠాయి ఈ రోజు ఏమంటే అంతకంటే మంచి మిఠాయి ఇస్తామని ఉద్దేశం ఉండొచ్చు కాక, నీకేం తెలుసు. ఒక ఎక్స్పీరియన్స్ రిపీటెడ్ గా కోరటంలో ఉన్న ఔచిత్యం, ఔచిత్య రాహిత్యం వచ్చేది, ఔచిత్యం లేదక్క లేనిదని మీకు చెప్తున్నాను. దాన్ని సర్వసాధారణంగా అందరూ పోతున్నాయి, ఇది అట్లాగే ఉంటే బాగుంటుందండి, అట్లాగే ఉంటే నచ్చదు మొనాతని, అది లైఫ్ ఇవ్వదు కూడా. ఒకే ఎక్స్పీరియన్స్ దినం వస్తే ఎప్పుడు దినం ఇదేనా అంటారు, ఇది సరే తిరిగేది ఎప్పుడు పోయినా ఇదేనా అనేసి హోటల్లో అలా అంటే తిండి తిండి వాళ్ళు వాళ్ళందరూ జరుగుతారు. ఏం సార్ ఎప్పుడు పోయినా రొటీన్ చేస్తారు సార్ వాళ్ళు, లేదా వాళ్ళు బాగానే ఉండదంట. మళ్ళీ ప్రజలకు చాలా బాగుంది, వీడియో పోయినా హోటల్ రెండోసారి వీడియో పోయినాయి, పది రోజులు వచ్చేసరికి వచ్చారు అదే పెడుతున్నా సార్ డైలీ అంట. అంటే ఒకే విషయాన్ని తిరిగి తిరిగి మీరు వస్తే మీకు విసుగు పోయవచ్చు, అంత విసుగు చెందవలసిన అవసరం ఆధ్యాత్మికత లేదు. ఆధ్యాత్మికతలో మీరు భగవంతుడు మీతో తోడ్పడతారు, ఎప్పుడు ముందుకు పోతున్నవాడు అదే ఎక్స్పీరియన్స్ రాదు. కానీ అటువంటి ఎక్స్పీరియన్స్ అంటే బాగుంటుందని ఒక పిక్యులర్ ఐడియాస్ వస్తాయి, అవన్నీ ఇంద్రియజన్య జ్ఞానాలు కాబట్టి కాస్త వాచ్ చేసుకోండి. ఇంతవరకు ఏకాగ్రత నిన్నత దాని గురించి మాట్లాడడం జరిగింది.